ఆధునిక శాస్త్రవేత్తలు అందించినటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానం ఎంత గొప్పది అంటే మనము కూడా ఆ ఆధునిక శాస్త్రవేత్తల యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవాలని, ఆ విద్యను నేర్చుకోవాలని, నేర్చుకోవటమే కాకుండా ఆ దేశాలకు వెళ్తే మన జీవితాలు ధన్యమైపోతాయని అనుకుంటున్నాం. ప్రస్తుతం మనకున్నటువంటి జ్ఞానంతో పోల్చి చూస్తే ఈ భావన కరెక్టే. విదేశాలకు వెళ్ళాలి, ఇంగ్లీషు భాష నేర్చుకోవాలి, ఇంగ్లీషు రాకపోతే ఎందుకు పనికిరాడు వాడు, శవానిని పాడైపోకుండా కప్పిపెట్టడానికి ఈజిప్ట్లో ఒక విశేషమైనటువంటి ప్రక్రియని చేస్తుంటారు. చనిపోయినటువంటి శవము కుళ్ళిపోకుండా ఉండటానికి ఆ విధంగా మమ్మీ అని పిలిపించుకోవటంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఇంకా దాని అర్థం ఏంటో తెలియక తెలిస్తే మమ్మీ అని అనగానే మన గుళ్ళు మండాలిస్తుగా. కానీ నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది బాంబేలోని, వాళ్ళ కుటుంబం ఒకసారి ఇక్కడ కాదు కాశీకి వచ్చారు. ఇస్తే తెలుగు మాట్లాడుతుంటే అమ్మ అన్నాడు వీడు, అమ్మవారు అన్నాడు వాడు, మమ్మీ అంటే తెలిసింది వాడికి. ఇప్పటికీ అమలాపురంలో ఒక కుటుంబం ఉంది, నాకు తెలిసిన కుటుంబమే. 8 గంటల అయింది అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు డిగ్రీకి వచ్చారు వాళ్ళు. అంటే తెలుగు ఇంగ్లీష్లో ఏమంటారు, పొద్దున 8 అయిందిరా అన్నా నేను, ఎర్లీ మార్నింగ్ 8 గంటల లేచావు అన్నాను అండి. వాడికి ఏం అర్థం కాలే, ఎర్లీ మార్నింగ్ అర్థమైంది వాడికి. అలాగా మనము ఒక విష వలయంలో చిక్కుపోయినాము. విషయంలో చిక్కుపోయి ఉండటమే కాకుండా వాళ్ళ వాళ్ళు గొప్పగా చెప్తారు కూడా, మా వాడికి 8 అంటే తెలియదు, 8 అంటేనే తెలుసండి. అమ్మ అని పిలిస్తే నచ్చదు, మమ్మీ అంటే 5000 సంవత్సరాల పురాతనమైనటువంటి శవము అయినటువంటి ఓ వ్యక్తి అని పిలిచాడనమాట వాడు. దీనికి కారణం ఏమిటి అంటే దానికంటే అత్యుత్తమమైనటువంటిది ఏమీ చదవకుండానే అన్ని తెలుసుకోగలిగేటటువంటి ఒక విద్య భారతీయులు ఎప్పుడో నేర్చుకున్నారు. ఎంత గొప్పది ఆ భారతదేశం అప్పుడు. ఇప్పుడైతే ఏరోప్లేన్లో వెళ్ళిపోవచ్చు మీరు ఫారిన్ కంట్రీస్కి, ఇంకా పక్క పల్లెటూరుకి వెళ్ళటానికి మీకు టైం ఎక్కువ పడుతుందేమో, కానీ అమెరికాకి అక్కడికి వెళ్ళటానికి మీకు టైం ఎక్కువ పట్టదు. ట్రాన్స్పోర్ట్ వాహన సౌకర్యం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. కమ్యూనికేషన్స్ నాకు తెలిసినంత వరకు 1950s కూడా కాశీకి వెళ్తే సమారాధన చేసేవారు వాళ్ళు. ఎందుకో తెలుసా? కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని, మళ్ళా వాడు బతికి తిరిగి వస్తాడు అని గ్యారంటీ లేదు. అంచేత వాడు తిరిగి వస్తే ఆనందంతో చేసుకునేవాడు. అంటే చచ్చిపోయిన వాడు తిరిగి బతికి వచ్చాడు కనుక ఒక సమారాధనగా చేసుకునేవారు. ఇదివరకు తీర్థయాత్రలకి ఎక్కడికి వెళ్ళినా కూడా సమారాధన చేసుకోవడానికి కారణం అది. ఇప్పుడు బస్సు మీద వెళ్ళిపోయి హలో అనేసి దేవుణ్ణి ఒకసారి, అక్కడ ఏం దొరుకుతుంది అంటే హిమాలయాల్లో కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది అని చెప్పి తిరిగి వచ్చేసేటటువంటి సంస్కృతి ఆ ఇప్పుడు. ఆ విషయంలోంచి బయటపడాలి. ఎందుకు బయటపడాలని చెప్తున్నాను? ఇలాంటి కమ్యూనికేషన్స్ ట్రాన్స్పోర్ట్ లేని కాలంలో కూడా భారత దర్శనం కోసం అనేక మంది విదేశీయులు వచ్చేవారు. ఎందుకు? మీరు మనకి తెలివితేటలు ఉన్నాయి అనుకుంటే మనల్ని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న అది. హిమాలయాలు దాటి రావాలి. ఇప్పుడే హిమాలయాలు దాటడం కష్టం. యాత్ర చేయాలంటే ఇప్పుడు కూడా ఇంత స్టీమర్ ఏజీలు వచ్చేసి, ఓషన్ లైనర్స్ వచ్చేసి, ఫుట్బాల్ క్రికెట్ మ్యాచ్ కూడా మీరు ఓడ యొక్క దాంట్లో ఆడుకోవచ్చు. మీరు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, మొత్తం ఇంట్లో కాదు సిటీలో ఉన్నట్టే ఉంటుంది. అయినా 3-4 నెలలు పడుతుంది మీకు వెళ్ళటానికి. 9 రోజులు పట్టిందట గురువు గారికి ఆఫ్రికా వెళ్ళటానికి షిప్ మీద. అప్పుడు ఆయన లఘు అనుష్ఠానం చేసుకున్నాను అని రాసుకుంటాడు ఆయన. అప్పుడు అసలు ఇంత పెద్ద పడవలు లేవు. పడవ ప్రయాణం చేస్తామంటే అప్పుడు భారతదేశాన్ని వెతకటానికి ఒక వ్యక్తి బయలుదేరాడు, కొలంబస్. ఒక చోట దిగాడు, ఇదే ఇండియా అనుకున్నాడు. ఇండియా అనుకున్నది ఇంత పెద్దదైపోయింది ఇప్పుడు అమెరికా. అది ఇండియా కాదు, అది అనుకున్నాడు 200 సంవత్సరాల కిందట. అది ఇండియా ఏమో అనుకున్నాడు. ఆ ఏమో అనుకోవటం వల్ల దానికి అంత పేరు వచ్చేసిందని నా అనుమానం. మీరు ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇంత అసంభవమైనటువంటి యాత్ర అని తెలిసినా ఇందుకు అంతమంది భారతదేశం మీదకి వచ్చారు? భారతదేశంలో ఏమున్నది అని ఇప్పటికీ మనం చెప్పుకుంటా ఉంటాం. హిందీలో సోదీకి చిడియా అంటూ ఉండేవారు. అంటే బంగారపు పక్షి అది. రత్నాలు మాణిక్యాలు ఇవంతా కూడా కుప్పలుగా పోసి తీసుకోండి పోవనేవారు. మరి అలాంటి సంస్కృతి కలిగినటువంటి భారతదేశము ఒకటి ఉన్నది. దానికి మనం ఏ విద్యను నేర్చుకుంటే ఆ స్థాయికి వెళ్తాం. ఏ స్థాయికి? ఆ స్థాయి సర్వజ్ఞత్వం, సర్వసమర్థత, సర్వవ్యాపకత్వం అనేటటువంటి 3 లక్షణాలు మీకు సహజంగానే అలవడతాయి. ఆ విద్యని ఇప్పుడు ఇంగ్లీష్ చదువు చదవగానే అమ్మని మమ్మీ అని అంటాం, ఎలా సహజంగా అలవడుతుందో అంత సహజంగా మీకు ఆ భారతీయ సంస్కృతి యొక్క నియమాలు మీరు పాటించగలిగితే సహజంగానే మీకు సర్వజ్ఞత్వం ఏర్పడుతుంది, ఇచ్ఛామృత్యువు ఏర్పడుతుంది. అదేంటి మాస్టర్, ఇచ్ఛామృత్యువు ఏర్పడితే అప్పుడు వాళ్ళు ఎందుకు చచ్చిపోయేవాళ్ళు? ఇప్పుడు మీరు రోజుకి ఎన్నిసార్లు అనుకుంటారు చచ్చిపోతే బాగుండదని అని అనుకోవచ్చు అండి. దానికి ఏంది ఇచ్చామృత్యువు? ఇచ్చామృత్యువు అనేది మీకు ఒక భీష్ముడే గుర్తొస్తాడు. భీష్ముడికే కాదు, ప్రతి ఒక్కరికి ఆ కాలంలో ఇచ్చామృత్యువు ఉండేది. వాళ్ళు చెప్పేవాళ్ళు, నేను ఇలా ఇలాంటి పరిస్థితుల్లోనే చస్తాను, లేకపోతే చావను. ద్రోణాచార్యుడు ఏం చెప్పాడు? నేను ఎప్పుడు చస్తానన్నాడు? అస్త్ర సన్యాసం చేస్తేనే నేను చస్తాను. నా చేతిలో బాణాలు ఉండగా, ధనస్సు ఉండగా నన్ను ఎవరూ చంపలేరు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? కృష్ణుడంతటి వాడికి, సర్వసమర్థుడు, జగద్గురువు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ప్లాన్ వేయాల్సి వచ్చింది. అశ్వత్థామ హత ఎంతటి ద్రోణాచార్యుడు ఇచ్చామృత్యువే. దుశ్శాసనుడు ఎవరి చేతిలో కావాలి? భీముడి చేతిలో కావాలి. అంతేత చాలా సార్లు వాళ్ళని చంపటానికి అవకాశం వచ్చినా చంపలేదు మనుషులు. మీరు ఆ సంస్కృతిని ఊహించుకోండి. మీరు చంపగలిగి ఉండి ఎవరి చేతిలో చావాలో వాడి చేతిలోనే వాడు చావాలి కనుక, అంటే అది ఇచ్చామృత్యువేగా. భీముణ్ణి ఆలింగనం చేసుకోవటానికి ముందుకొస్తాడు ధృతరాష్ట్రుడు. కథ తెలుసు కదా. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? ఇందుకు ధృతరాష్ట్రుడి చేతిలో కనుక వీడు చిక్కుకుంటే ఫినిష్. గాంధారి దుర్యోధనుడికి ఓ అద్భుతమైనటువంటి వరం ప్రసాదించింది. ఏ అస్త్రము కూడా అతని శరీరాన్ని ఏమీ చేయలేదు. అక్కడ మళ్ళా కృష్ణుడు వచ్చాడు, లేకపోతే అతనికి సాగుండేదే కాదు. ఆ యుగం గురించి ఆలోచించండి. మీరు ప్రతి వ్యక్తికి ఆసక్తి ఉండేది, గాంధారికి, ధృతరాష్ట్రుడికి, దుశ్శాసనుడికి, అందరికీ. మనం ఇప్పుడు పరిస్థితుల చేతిలో బానిసం అయిపోయి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉండేవి. అంతేగా అర్థం ఇచ్చామృత్యు అంటే అర్థం ఏంటి? కంట్రోల్ మీ చేతిలో ఉండేది. పరిస్థితులు మీరు అనుకున్నట్టు అప్పుడు కష్టాలు వచ్చేవారు వేరే విషయం, కానీ ఆ కష్టాల యొక్క సదుపయోగం వచ్చేది. పాండవులు కష్టాలు పడ్డారు అంటే మహాభారత యుద్ధం గెలవగలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. పాండవులు కనుక కష్టాలు పడి ఉండకపోతే మహాభారత యుద్ధం గెలిచేటటువంటి అస్త్ర సంపద వాళ్ళకి వచ్చేది కాదు కదా. ఆ సంస్కృతి అర్థం చేసుకోండి మీరు. అంటే కష్టాలు వచ్చాయంటే అర్థం ఏంటనమాట? మీరు తపస్సు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అని అర్థం. ఇప్పుడు కష్టాలు రాకూడదు, అసంభవమైనటువంటి కోరిక మీరు కోరుతున్నారు. సూర్యోదయం అయితే గ్యారంటీగా సూర్యాస్తమయం అవుతుంది, అదేవిధంగా సూర్యాస్తమయం అయితే గ్యారంటీగా సూర్యోదయం అవుతుంది. ఈ చక్రీయ భ్రమణములో సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము ఖచ్చితంగా వస్తాయి. భౌతికమైనటువంటి సంపదలు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, కడుపులో కురిపేస్తుంది, ఫినిష్. మీ వాళ్ళందరూ కూర్చొని కంబాహా తింటూ ఉంటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళని చూసి ఆనందిస్తూ ఉంటారు, లేదా లోపల కడుపు మండించుకుంటూ ఉంటారు. ఏదైతే ఉంది, మీరు అడుక్కు తింటే ఏమైంది? తినటానికి ఎదురుకుండా అన్నీ ఉన్నా తినలేకపోతే ఏమైంది? తినటానికి అన్నీ ఉండి తినలేకపోతే ఇంకోటి అవుతుంది. అడుక్కు తినేవాడు కనీసం అడుక్కున్న తినగలడు. మీరు తినలేరు, మీ చేత విషయాన్ని మింగిస్తున్న డాక్టర్కి లక్షల లక్షలు ఖర్చు పెడతారు. అది ఎంత దుఃఖమో మీరు ఆలోచించారు కనుక, ఆ దృష్టికోణంలో ఉంది అది ఎంత పెద్ద దుఃఖమో. అది దుఃఖం అనిపించదు చాలా మంది, తమాషా అది. ఈ ఒంటెలు అవి ఉంటాయి ఎడారుల్లో, ఈ బ్రహ్మచూర్ణ చెట్లు అవి ఉంటూ ఉంటాయి, బలహారిగా నవలేస్తూ ఉంటాయి. అవి పక్క నుంచి నెత్తురు కారిపోతూ ఉంటుంది. మనలో కారం ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు నువ్వు ఎలా తింటున్నావురా? ఇంచేత సుఖము దుఃఖము ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎవడూ ఆపలేడు దాన్ని, ఎవరికీ ఆగలేదు. అది శ్రీకృష్ణుడికి ఆగలేదు, సిద్ధి స్థాయికి ఆగలేదు, సత్యసాయికి ఆగలేదు. అంతేగా సుఖము దుఃఖము పోవాలి అని కాదు మీరు కోరుకోవాల్సింది. అవి ఎందుకు వస్తున్నాయి, అవి ఎందుకు వస్తున్నాయి అన్నది మీకు అర్థమవుతే ఆ దుఃఖమే మీకు అమృతత్వానికి దారి చూపిస్తుంది. దుఃఖంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి మీరు పిలిచినంత ఆర్తిగా సుఖంగా ఉన్నప్పుడు పిలవలేరు. మీరు పిలవాలన్నా పిలవలేరు. మీరు పూజలు చేసుకోవచ్చు, దానికే ఉంది. కారు దిగుతారు, వెళ్తారు, పూజారికి ఇస్తారు, పటాపట నాలుగు కొబ్బరికాయలు కొట్టించేస్తారు, లేకపోతే 180 కొబ్బరికాయలు తెప్పిస్తారు, ఇంకోడెవడో కొడతాడు. అది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. మీరు కొట్టకుండా వాడెవడో కొడితే మీకు పుణ్యం ఎలా వస్తుందో అన్న నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఇప్పుడు ఎప్పటికీ అర్థం కాదు కూడా. అది నాకు అర్థమైంది ఏంటి అంటే, మీకు ఏదైనా లాభం కావాలి అంటే మీరు చేయాలి. ఎక్సర్సైజ్ చేసే బలం వస్తుంది. 200 రూపాయలు ఇచ్చేసి ఒక మనిషిని పెట్టుకుని, ఏమీ లేదా పొద్దున్న రా నువ్వు ఎక్సర్సైజ్ చేసే నా బదులు చేయించుకో, 200 పోయే అట్లా చేసుకున్న వాడికి బలం వస్తుంది. రాదు, ఇతరులు నీకోసం చేస్తే ఏది రాదు. ముగ్గురికి మాత్రమే మీ బదులు చేసేటటువంటి హక్కు ఉన్నది. అది వస్తుంది, ఆ ఫలితాలు మీకు వస్తాయి. తల్లి, తండ్రి, గురువు, వాళ్ళు చేయగలరు మీ బదులు. ఇప్పుడు చేస్తూనే ఉన్నారుగా. బయటకు వెళ్ళి మనం చేసేటటువంటి విధివేషాలు వేస్తే ఇంకోటి ఇంటికి వెళ్ళి ఎవడు విండు. ఇంట్లో ఎవడు వింటాడు? మన తల్లిదండ్రులు వింటారు ఎన్ని విధివేషాలు వేసినా కదా. బయటింటికి వెళ్ళిపోయి ఆకలిస్తుంది పెట్టండి మీరు అడగది చూద్దాం ఏమంటారు. అలాగే ఈ విషయం నాకు అర్థం కావటం లేదు అంటే తింటారు అందరూ. అర్థం ఏంటంటే చెప్పేవాడు చెప్తూనే ఉన్నాడుగా. అంచేత ఆ ఒక్క ముగ్గురు మాత్రమే మీ బదులు చేసి మీకు ఆ లాభం చేకూర్చగలిగేటటువంటి హక్కు ఉన్నది. కానీ ఆ హక్కు ఎలా ఏర్పడుతోంది? మీరు రుణానుబంధం వల్ల ఏర్పడుతోంది. ఈ గురు శిష్య సంబంధము ఎందువల్ల ఇప్పుడు నాశనం అయిపోయింది అంటే రుణానుబంధాలు పోయాయి. ట్యూషన్ వెళ్తాము, 300, 500, 1000 రూపాయలు, 70 లక్షలు ఇస్తారు మీరు గురువుకి. ట్యూషన్ మాస్టర్ ఎంత డబ్బు ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు. మీరు ఏమనుకుంటున్నారు? అది ఇవ్వటం వల్ల బంధం పోయే ఫీజు కట్టేశారు, పరీక్ష రాసేశారు, బంధం పోయే. తల్లికి తండ్రికి ఎంత డబ్బు ఇస్తే బంధం పోతుంది? ఎంత ఇస్తారు మీరు డబ్బు? మీరు పుట్టినప్పటి దగ్గర నుంచి నడక రానంత వరకు మీరున్న పరిస్థితి చూసుకుని ఆ 2 సంవత్సరాల లోపల మిమ్మల్ని రోడ్డు మీద గిరాటేశారనుకోండి, ఏమవుతారు మీరు? ఏమిస్తారు తల్లికి తండ్రికి? అలాగే అక్షరాభ్యాసం చేయించినటువంటి, మనం అనుకునే అక్షరాభ్యాసం, నేను చెప్పే అక్షరాభ్యాసం కాదు, ప్రపంచం అనుకునేటువంటి అక్షరాభ్యాసం చేయించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ నేర్పుతాడు. వాడికి ఎంత ఇస్తే రుణం తీరుతుంది? జీవితాంతము మీరు అక్షరాలు గుర్తించి దాని మీద బతుకుతున్నారు మీరు కదా. మీరు పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించుకుంటున్నారు, నావెల్స్ చదువుకోగలుగుతున్నారు, సినిమాలు చూసి అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇవంతా నేర్పినటువంటి, ఆ చదువు నేర్పినటువంటి గురువుకి మీరు ఏమి ఇస్తే ఆ రుణం తీరుతుంది? ప్రతిదీ ఆయన పెట్టిన భిక్షే కదా. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు పునాదులు, త్రిమూర్తులు. ఈ ముగ్గురు మీకు ఇచ్చినటువంటి ఆ ప్రాణభిక్ష ఉన్నదే, దానికి మీరు ఏ ఇవ్వలేదని వెనక్కి తిరిగి ఏమి ఇవ్వలేరు. కృతజ్ఞతలు తప్ప అంతేనా థ్యాంక్స్ అనేస్తాం? అలాంటి విదేశీ థ్యాంక్స్ లక్కర్లే. వాళ్ళు మీ థ్యాంక్స్ అడిగింది ఎప్పుడు? వాళ్ళు మీ మనసులో ఉండాలి అది కృతజ్ఞత, అహోభావము, ధన్యతాభావము. ఏది ఆ ధన్యత? ఆ విద్య పోయింది, ఆ విద్య ఎప్పుడైతే పోయిందో మీ జీవితాలలో ధన్యత పోయింది. నీ దీవిత్వాలలో ఉన్నటువంటి గొప్పతనం పోయింది. అందుకే అన్ని తుడుచుపెట్టిపోయి ఏది చెప్తా ఏది చెప్తున్నాను, భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇలాంటి జీవితాలే ఉంటాయి మనకి. మమ్మీ డాడీ సంస్కృతి ఉంటుంది, కానీ భారతీయ సంస్కృతిని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఖచ్చితంగా అమరత్వాన్ని సాధించగలరు. అదొక వే ఆఫ్ లైఫ్, అది జీవించే విధానం. అది అంచేత నేను విదేశీ జీవిత విధానం జీవిస్తూ అమరత్వాన్ని పొందుతాను, పొందలేవు, అసంభవం అది. అది చాలా సింపుల్ అవుతే మాస్టర్ పిలక పెట్టేసుకుంటాను, పంచకట్టేసుకుంటాను, పసుపు రంగు బట్టలు వేసేసుకుంటాను. బట్టల గురించి ఎవడు చెప్తున్నాడు, కృతజ్ఞత గురించి మాట్లాడుతున్నాను. కానీ వీటన్నిటికంటే పెద్ద కృతజ్ఞత ఈ తల్లి తండ్రి గురువును మీకు అందించినటువంటి ఒక చేతనత్వం ఉంది కదా, అఖండ మండలాకారం వ్యాప్తమ్యేన చరాచరం యత్ పదం దర్శితమ్యేన తస్మై శ్రీ గురవే. ఆ గురు చేతనత్వము ఒకటి సంపూర్ణ సృష్టిని ఆవరించి ఉన్నది. అది భారతీయ సంస్కృతికి చెప్పేటటువంటి ఒకే ఒక పాఠం, ఇంకా అన్ని పాఠాలు అందులోంచి వస్తాయి. ఇంకేం లేదు మీరు నేర్చుకోవాల్సింది, కానీ అది ఒక్కటి నేర్చుకుంటే ఏమిటా, ఒక్కటి నేర్చుకుంటాం, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ సృష్టి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ విశ్వ ప్రణాళిక యొక్క నియమాలు మిమ్మల్ని జీవించటానికి అనువుగా తీర్చిదిద్దింది. భౌతిక జగత్తులో ఉండేటువంటి తల్లి తండ్రి గురువులు కూడా ఆ అఖండ మండలాకారం వ్యాప్తమ్యైన చరాచరం యత్ పదం దర్శితమ్యేన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు యొక్క అతి దగ్గర స్పర్శ మీకు మార్గశీర్ష మాసంలో లభిస్తుంది. భారతీయ సంస్కృతిని మీరు అర్థం చేసుకోవాలి అంటే కృతజ్ఞత అనేది మనలో ఉంటే మార్గశీర్ష మాసము ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. నేను చెప్పిన పదాన్ని మళ్లీ మళ్లీ మీరు నెమరేసుకోండి, ఉపయోగించుకోండి దాన్ని. మార్గశీర మాసాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే ఎవరిని ఉపయోగించుకున్నట్టు మీరు, మాసానా మార్గశీర్షోహం, జగద్గురువుని ఉపయోగించుకున్నట్టే. తల్లి తండ్రి గురువుని మీరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుని ఏమవుతారు, మీరు పైకెదుగుతారు. ఇంతగా తల్లి ఆహారం ఇస్తే, తండ్రి బట్ట చదువుకోవటానికి కావాల్సినటువంటి డబ్బులు ఇస్తే గురువు ఏం చేస్తాడు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటట్టు చేయగలడు. ఆ త్రిమూర్తుల యొక్క పరస్పర బంధము, తల్లి ఏం చేస్తూ ఉంటుంది మీకు శారీరకమైనటువంటి పోషణ, తండ్రి మీ మానసిక ఎదుగుదలకి అవసరమైనటువంటి పరిస్థితులు కల్పించగలడు. అంతే, స్కూల్లో చేర్పిస్తాడు, అంతకంటే ఏం చేయగలడు. తర్వాత గురువు ఏం చేస్తాడు స్కూల్లో, తల్లి తండ్రి మీకు ఇచ్చినటువంటి అవకాశం ఉందే మిమ్మల్ని ఉద్యోగం చేయమనకుండా, మీ తిండి మిమ్మల్ని సంపాదించుకోకుండా, 27 రానివ్వండి, 37 రానివ్వండి, ఎన్నేళ్ళ రానివ్వండి, కూర్తూనే ఉంటారుగా. కానీ విదేశీ సంస్కృతి మీద వ్యామోహం ఉన్నవాళ్ళు మరి ఆ సంస్కృతి యొక్క భౌతికమైనటువంటి ఆ పద్ధతిని ఎందుకు చేయగలరు, 10వ క్లాస్ పాస్ అయిపోయి కానీ గెట్టేస్తారు ఇంట్లోంచి. నువ్వు బతుకుతే బతుకు, చస్తే చావు. మరి ఆ సంస్కృతి కావాల్సి వచ్చిన వాళ్ళు ఆ జీవిత విధానాన్ని కూడా అలవర్చుకోండి, సిగ్గుపడండి ఇంట్లో తినటానికి. మీ తిండి మీరు సంపాదించుకుని తినండి, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. మళ్ళీ అది ఒప్పుకోం మనం. 27 30 40 ఏళ్ళు తల్లిదండ్రుల మీద స్వారీ చేయాల్సిందే. స్వారీ చేస్తే ఏం చేయాలి, వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాం, కృతజ్ఞతలు చూపిస్తూ ఉంటాం తిట్ల రూపంలో, అది ఇవ్వలేదు అది ఇవ్వలేదు. అవగాహన చేసుకోండి. ఆ మానసిక స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, తిట్టడం మానేస్తాను, దానికి మానేస్తాను, మానేస్తే ఏం లాభం? కృతజ్ఞత, కృతజ్ఞతకి అంతు లేదు. చూపించగలిగితే ఎంతవరకు చూపించవచ్చు? కృతజ్ఞతకి అంత ఎక్కడుంది? అంచేత ఈ తల్లి తండ్రి ఇచ్చేటటువంటి ఆ అవకాశాన్ని పరిపూర్ణముగా నువ్వు సద్వినియోగం చేయటానికి పరిస్థితి కల్పించేది గురువే. అందువల్ల గురువుకి వీడిద్దరి కంటే పెద్ద పీట వేస్తారు. ఇచ్చేట నువ్వు అవకాశం కల్పించిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసేటటువంటి మార్గము చూపించినటువంటి ఉన్నతి మార్గము, మార్గ శీర్షము చూపించేటటువంటి గురు సత్తా లేకపోతే ఇదంతా వ్యర్థం. ఇవాళ నుంచి గురుగీత, గురుగీత మొదలెట్టండి. సో గంట సేపు ఎన్ని శ్లోకాలు అవుతాయి అన్ని శ్లోకాలు, 300 పైగా శ్లోకాలు ఉన్నాయి అందులో. ఒక గంట సేపు చదవండి, కానీ శ్లోకాలతో పాటు అర్థాలు చదవండి. అర్థాలు చదివి గురువుకి కృతజ్ఞత ఎలా చూపించాలో తెలిపే విధానం గురుగీత. గురుగీత ఏం చెప్తుంది అంటే, గురువుకి, ఏ గురువుకి? సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత మీకు తెలిపినటువంటి గురువు. వాడికి ఏమి ఇస్తే తీరుతుంది? మీకు మీరేం ఇవ్వలేరు, కృతజ్ఞత చూపలేదు కదా. అంచేత ఆ గౌరవం చూపించడానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం గురుగీతలో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇవాళ రేపట్లో 300 శ్లోకాలే కదా భగవద్గీత, 700 శ్లోకాలు మీరు రోజు చదివారు. అలా కాకుండా గురుగీతని 2 రోజుల్లో చదివేయండి. మీరు దేవాలయంలో కూర్చుని శ్లోకం చదవటం, అర్థం చదవటం, శ్లోకం చదవటం, అర్థం చదవటం. చదువుతున్న వాళ్ళు, వింటున్న వాళ్ళకి మీరు గుర్తుంచుకోండి ఏం చేయాలి. మీరు మీకు నచ్చిన శ్లోకాలు ఎన్నుకోండి, టిక్ పెట్టుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్ఫూర్తిస్తూ ఉంటుంది. చెప్పలేం ఎవరికి ఏది తగులుతుందో గురుగీతలో. అంటే పక్క వాళ్ళకి ఏం నచ్చింది అది ఇంపార్టెంట్ కాదు. అంటే ఇవాళ రేపట్లో 10-4 క్లాసెస్ లో, యూనివర్సిటీ క్లాసెస్ లో గురుగీత పారాయణి. ఇంకేం పెట్టుకోకండి మీరు. ఈ గురుగీత పారాయణలో ఏం చేయాలో చెప్పాను కదా. ఒకళ్ళు చదువుతూ ఉంటారు, ఒకళ్ళు ఆ శ్లోకం అర్థం చదువుతూ ఉంటారు, అంతే. ఇంకా డిస్కషన్స్ ముద్దే వద్దు. చెప్పింది చెప్పినట్టు చేయండి. మీరు చదవటం, అర్థం వింటాం, చదవటం, అర్థం వింటాం, చదవటం, అర్థం వింటాం. శ్లోకం నెంబర్ తెలుస్తూనే ఉంటుంది కదా. మీకు నచ్చినది బాగా హృదయాన్ని కదిలించేటటువంటి కొన్ని శ్లోకాలుంటాయి. ఈ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు కూడా గురుగీతలోని శ్లోకాలే. 51-52 శ్లోకం అనుకుంటా, గుర్తులేదు నాకు. కానీ శ్లోకాలు మాత్రం ఆ గురుగీతలోవే. మిమ్మల్ని కదిలిచి వేసేటటువంటి శ్లోకం ఏదైనా దొరికితే, శ్లోకములు ఏమైనా దొరికితే, అది మీకు ఖచ్చితంగా ఇదివరకటి జన్మలో గురువు యొక్క రుణానుబంధాన్ని పెంచేటటువంటి శ్లోకాలు అవుతాయి. ఆ శ్లోకాలు మీరు ఉపయోగించుకోండి. నాకు రేపు సాయంత్రం చెప్పాలి. నాకు మీరెన్నుకున్నటువంటి శ్లోకాలు ఎన్నుకున్న తర్వాత మళ్లీ వాటిని మాత్రమే చదవండి. మీరు 50-60 ఎందుకు 300 పైగా శ్లోకాలు ఉన్నట్టు గుర్తు నాకు. మీకు 50 శ్లోకాలు చదవటానికి ఇవాళ చాలు, లేకపోతే మధ్యాహ్నానికి అయిపోవచ్చు. తర్వాత ఫిల్టరింగ్ ప్రాసెస్ కూడా జరిగిపోవాలి. మొత్తం మీద 10 శ్లోకాలు మించకుండా ఎన్నుకోండి మీరు. అవి గురువుతో మీకు రుణానుబంధాన్ని పెంచుతాయి. గురు గీత యొక్క గొప్పతనం అది. రుణానుబంధం మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రుణానుబంధము లేకుండా ఏ తల్లి తండ్రి గురువు యొక్క సహాయము మీకు లభించదు. తల్లిదండ్రుల సహాయము రుణానుబంధం వల్లే మీకు లభిస్తుంది. రుణానుబంధం అంటే అర్థమైంది కదా, ఇచ్చిపుచ్చుకోవటం. ఫలానా వల్ల మీకు తల్లిదండ్రులుగా లభించటము రుణానుబంధమే. నుచ్చిపో అని ఇట్లాంటి గంటేస్తాడు తండ్రిని, మరి తండ్రి మొహం చూడడు వాడు. లేదా అప్లికేషన్ లో తండ్రి పేరు రాయి అని ఉంటుంది. ఏ పేరు రాస్తాడు? చీపోని గంటేసావుగా, ఆ తండ్రి పేరే రాయాలి. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం రాకపోయినా అది రుణానుబంధం అంటే. నువ్వు తప్పించుకోలేవు దాంట్లో. నువ్వు మొహం చూడండి రా అని పిల్లవాడిని గంటేస్తాం మనం. ఈ రాదు నుంచి నువ్వు నా కొడుకులే కాదు అని ఎవరు జగ్గే లెవెల్లోనూ, ఆ రెండో రోజు నాకు గుర్తురాట సోమయాజు లెవెల్లోనూ ఏం చేస్తారు వాళ్ళు, ఇలా దజ్జం పట్టేసుకుని తిరుగుదాలు ఇచ్చేస్తారు. చాత్ ఇవాళ నుంచి నువ్వు నా కొడుకు కాదు పో, లేకపోతే కూతురు కాదు పో, అయినా నీ ఇంటి పేరు కానీ పోదు. రుణానుబంధం అంత గట్టిది. గురువుని తల్లి తండ్రి కంటే పెద్ద రుణానుబంధం. ఇంచేత తల్లి తండ్రిది ఆ జన్మకి మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ బర్త్లో తల్లి ఎవరో తండ్రి ఎవరో మనకు తెలియదు. కానీ మన సంస్థలో మన వాళ్ళకి చచ్చిపోయే లోపల నెక్స్ట్ బర్త్లో వాళ్ళ తల్లి తండ్రి ఎవరో తెలిసే చస్తారు. ఎన్నుకుని చస్తారు. చస్తారు అనే మాట అనో అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఆ స్థాయికి మీరు ఎదగాలి. మీరు ఎదగలేనా ఎదుగుతారు, రాత్రికడు ఉంటారు. ఇక్కడంటే ఇక్కడనే కాదు, ఈ రుణానుబంధం ఉండదు. ఆ స్థాయికి ఎదగాలి మీరు. నా కోరిక అది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చేతనతో ఎంత జాగృతం అవ్వాలి అంటే నెక్స్ట్ బర్త్ లో ఫలానా వాడు నా తండ్రి, ఫలానా అని నా తల్లి అని వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ స్వీకారము పొంది, రాబోయే మనువు యొక్క స్వీకారము కూడా పొంది. అంటే వాడి యొక్క స్థితిలో మనం ఎంట్రీ అవుతాం. ఆ స్థితికి అడగాలి. ఆ రుణానుబంధం గురించి మాట్లాడుతున్నాను. కాస్త మీతో మాట్లాడకపోయేసరికి, మీరైతే చూడకపోయేసరికి హ్యాపీ గురువు నాకు అక్కర్లే, ఈ రుణానుబంధం మీరు సెకండ్ లో తెగింది. తీపోతే మంచిది. అలాంటి రుణానుబంధాలు ఉంటే ఎంత పోతే ఎంత. జన్మజన్మలకి కూడా తగినటువంటి అద్భుతమైనటువంటి రుణానుబంధము గురు శిష్యుల యొక్క రుణానుబంధం. ఏం చేస్తాడు ఆ గురు శిష్యుల యొక్క రుణానుబంధం? కాలమును సవ్యముగా ఉపయోగించుట అనేది నేర్పుతారు. కాలాన్ని సవ్యముగా ఉపయోగించుకునేటటువంటి ప్రతి వ్యక్తి అమరుడే. వాడు యోగి కావక్కర్లే. మహాత్ములు, మహానుభావులు వీళ్ళందరూ కాలాన్ని ఏం చేశారు? సదుపయోగం చేసుకున్నారు. మనమందరం మామూలుగా జంతువులలాగా ఆహార నిద్ర భయమైదు నుంచ సామాన్యమేత పశుమేరు నరాణ జీవిస్తుంటే ఆ వాళ్ళు ఓ భగత్ సింగ్ బాంబు వేశాడు అంతే కదా. మరి ఇప్పుడు బాంబులు వేస్తున్నారు నక్సలైట్స్. ఎవరి పేరు చెప్పుకోవటం లేదు, అందరికీ కలిపి ఒకే పేరు. కానీ భగత్ సింగ్ పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం? కాలాన్ని ఆ అస్త్రాన్ని సద్వినియోగం చేశాడు. అంచేత జపం చేయటం, మంత్ర జపం చేయటం ఇవే కాదు. కాలాన్ని సద్వినియోగం చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా అమరుడే. ఈ బిర్లా, ఈ డాల్మియాలు, బజాజులు ఎందుకు పేరు చెప్పుకుంటున్నాం వాళ్ళది? కాలాన్ని సద్వినియోగం చేసి ఏదో ఒక క్షేత్రంలో చాలా ఉన్నతి స్థాయికి వెళ్లారు. అంచేత అది మీరు అర్థం చేసుకోండి. భారతదేశము ప్రపంచానికి అందించినటువంటి ఆ ఒక్క విద్యయే కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధు. కాలమును సద్వినియోగం చేసుకునేటటువంటి విద్య. ఆధ్యాత్మిక జీవితము కాలమును పరిపూర్ణంగా సద్వినియోగము చేసుకునేటటువంటి విద్య. కానీ ఈ విద్య మీకు ఎప్పుడు లభిస్తుంది? తల్లి, తండ్రి, గురువు వీళ్ళతో మీరు రుణానుబంధం పెంచుకుంటున్న కొద్దీ మీకు ఈ విద్య లభిస్తుంది. ఇప్పుడు ఈ విద్య నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే తల్లి తండ్రి గురువుకి మధ్య సంబంధాలు లేవు. ఉన్నాయనుకుంటున్నారా మీరు? లేవు. ఎక్కడ రుణానుబంధం అయినటువంటి సంబంధాలు మీరు పెంచుకోవాలి. అందుకే సన్యాసాశ్రమం తీసుకోవాలి అంటే ఆది శంకరాచార్యుల వారు అయినటువంటి కారణ జన్ములు ఆయన. అంటే కారణ జన్మలు అంటే తెలుసు కదా, ఆ పని కోసం వచ్చారు వాళ్ళు. ఇంకో పని చెయ్యరు, చెయ్యలేరు వాళ్ళు. అంచేత ఆయన సన్యాసం తీసుకోవాల్సిందే కదా. కానీ తల్లి ఒప్పుకోలే. ఏం చేశాడు? నేను కారణ జన్ముని, నువ్వెంత అల్లే పరిస్థితి కనిపించాడు. తల్లి చేత అనిపించేది అది వేరే విషయం. మీరు అలా కనిపించుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు. వాళ్ళ పెర్మిషన్ కావాలి, తల్లిది తండ్రిది. సరే, తల్లి పెర్మిషన్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు కోరరాని కోరిక ఒకటి కోరింది. సన్యాసి చేయకూడనటువంటి పని ఒకటి నువ్వు చేస్తేనే నీకు ఇస్తాను పెర్మిషన్. ఏంటి ఏం కోరింది? సరిపోయినప్పుడు నువ్వు వచ్చినావు అగ్ని సంస్కారం చేయాలి. ఎలా చేస్తాడు సన్యాసి? సన్యాసాశ్రమం అంటే ఏంటంటే అనుబంధాలు పోయాయని, అన్ని రుణానుబంధములు తెగిపోయాయి అని. ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అంత పెద్ద కారణం చెప్పాడు. ఇచ్చంటే ఆ శరీరం ఇచ్చిన తల్లికి నువ్వు ఏమి ఇస్తే కృతజ్ఞత చూపించుకుంటావు? ఆయన కారణ జన్ముడే కావచ్చు, కానీ ఆయన శరీరం రావడానికి ఆ తల్లి కారణం. ఆ తల్లి లేకపోతే ఆ శరీరం లేదు. శరీరం లేకపోతే కారణ జన్ముడు అని చెప్పుకోవటం మిగులుతుంది తప్ప ఆ శరీరం ఉండదు. కృతజ్ఞత కోసం ఏం చేయగలిగాడు? సన్యాసాశ్రమం యొక్క నియమాలను అదేగా మేము చేస్తున్నాం, అన్ని నియమాలు ఉల్లంఘించేస్తున్నాం కదా. మీరు చేసేది కృతజ్ఞత రాహిత్యమైనటువంటి నియమాల ఉల్లంఘన. అక్కడ కృతజ్ఞత యొక్క పరాకాష్ఠ. ఆ తేడా అర్థం చేసుకోండి. నియమాలు ఉల్లంఘించమనే నేను చెప్పటం లే, కానీ కృతజ్ఞత యొక్క లక్షణం ఏంటి అంటే ఎన్ని నియమాలు ఉల్లంఘించినా సరే కృతజ్ఞత చూపించుకోవాల్సినదే. వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు తల్లి చనిపోయింది అని కబురు వస్తుంది. ఏడుస్తాడు. అదేంటి స్వామి నువ్వు సన్యాసివి కదా, నువ్వు ఏడుస్తావేంటి అన్నాడు. ఏమన్నాడో తెలుసు కదా, తల్లి మృత్యు గురించి నేను ఏడవకూడదు అనుకునేటటువంటి సన్యాసం తిరగమితీట అన్నాడు. నాకు వద్దా సన్యాసం అన్నాడు. అంచేత కృతజ్ఞత రాహిత్యమైనటువంటి బతుకులు ఈనాడు మనవి. నోటితో అంటాం ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అని పెద్ద కృతజ్ఞత చూపించేస్తున్నట్టు. ఏమీ లేదు అక్కడ కృతజ్ఞత. కుటుంబాలలో రుణానుబంధం వల్ల మీరు కలిసి ఉంటున్నారు గుర్తుంచుకోండి. లేకపోతే అలాంటి ప్రవర్తన బయట వాళ్ళ మనతో ఎవరైనా చేస్తే మనం రెండో రోజు వాళ్ళని ఇంట్లో ఉండనేమో, లేకపోతే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాం. కానీ ఎందుకు ఉంటున్నాం మనం కలిసి? ఇంకా భారతదేశంలో ఆ రుణానుబంధ సంస్కృతి ఇంకా తల పొరుగుగా ఉంది. పేపర్ వెయిట్ లాగా పనిచేస్తుంది, ఎగిరిపోకుండా, కుటుంబము చిన్నమవకుండా. కానీ ఈ కుటుంబ సంస్కృతి లేకపోతే గురు సంస్కృతి రాదు. కుటుంబ సంస్కృతి మీద ఆధారపడిన తర్వాత వచ్చేటటువంటిది గురువు యొక్క సంస్కృతి. అందువల్ల ఇంతలాగే చెప్పాల్సి వస్తుంది, రుణానుబంధాలు అర్థం చేసుకుని తల్లిదండ్రులతో కృతజ్ఞతతో ఉంటూ గురువుతో రుణానుబంధము పెంచుకునేటటువంటి విద్య గురుగీత. మళ్లీ చెప్తున్నాను, మళ్లీ మళ్లీ దాన్ని అర్థం చేసుకోండి. తల్లిదండ్రులకి కృతజ్ఞత కావాలి. తల్లిదండ్రులకి కృతజ్ఞత చూపించలేనటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేడు. కానీ కృతజ్ఞత అంటే మళ్ళీ మీరు ఆలోచించుకోండి, వాళ్ళు చెప్పినట్టు చేయడం ఏం కాదు. విభీషణుడు అన్నకి కృతజ్ఞత చూపించవద్దు అనే రామాయణం చెప్తోంది. మీరాబాయి తులసిదాస్ కు రాసింది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే ఎవరు తులసిదాస్ కి రాసిందంటే తులసిదాస్ కి లవ్ లెటర్ రాసింది అనుకుంటారేమో. నువ్వంటే నాకు ఇష్టం అని ఎవరి గురించి చెప్పింది? కృష్ణుడి గురించి చెప్పింది కదా. మీరాబాయికి కృష్ణుడి మీద చాలా ప్రేమ. ఎవరికి రాసింది ఉత్తరం? ఏంటో చాలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. రామభక్తుడికి రాసింది తులసిదాస్ కి. నేచేయమంటారు కృతజ్ఞత రాహిత్యం అప్పుడు ఇంకా ఉండేది కదా. ఇంతలాగే కృతజ్ఞత రాహిత్యము ఎదగలేదు. అంతట భర్త కుటుంబము దాని నియమావళి, అందులో రాజస్థాన్ లో రాణి వంశంలో జన్మించింది ఆవిడ. బయటికి రావటానికి వీల్లేదు అసలు, వాళ్ళు కోట గుమ్మం దాటి బయటికి రావటానికి ప్రశ్నే లేదు. అక్కడే కాల్చేయటం కూడా వాళ్ళని చనిపోయిన తర్వాత బతికుండగా కాదు. మరి ఏం చేయాలి? నన్ను కృష్ణుని పూజ చేసుకుని ఇవ్వటం లేదు, అది చేసుకుని ఇవ్వటం లేదు. తులసిదాసు జవాబు పంపిస్తాడు, భగవంతుడి యొక్క మార్గంలో అడ్డు తగిలితే వాళ్ళని తక్షణం వదిలేయండి అన్నాడు. మరొక ఇప్పుడు నేను రెండు చెప్పాగా, ఇప్పుడు మరి ఇంతకీ ఏం చేయాలని? వదలాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కదా నిజంగా నీకంత భక్తి ఉంటే నువ్వు నన్ను వచ్చి అడగవ చేయాలా వద్దా అని. మీరు అది అర్థం చేసుకోండి. రమణ మహర్షి ఎప్పుడు బయటకు వచ్చాడు? ఒకసారి బయటకు వచ్చాక మళ్ళా లోపలికి వెళ్ళలే. మీకు అంత ఆర్తి భగవంతుడి మీద ఉంటే అసలు మీరు నా దగ్గరికి రావక్కర్లే, భగవంతుడే మీ దగ్గరికి వస్తాడు. కానీ ఆ ఉదాహరణలు అర్థం చేసుకోండి. చెప్పిన ఉదాహరణలో మీరు ఎక్కడున్నారు, ఎదుటవాడు ఏం చేశాడు అని కాదు, మీరు ఎక్కడున్నారు, మీ ఆర్తి ఎంతుంది భగవంతుడి మీద, దాన్ని బట్టి ఈ నియమాలు మీరు ఏం చేసుకోవాలి, మాడిఫై చేసుకోవాలి. మీరు చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్ గా మాడిఫై అయిపోతుంది అనుకో. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు తెలిసినంత వరకు పైన చెప్పిన వివరాలన్నీ కరెక్టే అని రాస్తాడు వాడు. అలాగా రేపు మీరు చెప్పారు కనుక మేము ఇలా అయిపోయా మాస్టారు అనకుండా నేనేమీ చెప్పలేదయ్యా, మిమ్మల్ని నిర్ణయించుకోకుండా నేను. మీరు నిర్ణయాలు తీసుకున్నకి ఎవరు బాధ్యులు? మీరే బాధ్యులు. అనవసరంగా గురువు మీద పడకండి. కానీ గురుగీతలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యం ఏంటి అంటే, ఆ గురుగీత మీ గురువు దగ్గరికి తీసుకెళ్తుంది, ఆటోమేటిక్ గా తీసుకెళ్ళిపోతుంది అది. గురుగీత తప్ప మీ గురువు దగ్గరికి తీసుకెళ్లేటటువంటి గ్రంథం ఇంకోటి ప్రపంచంలో లేదు. అందువల్లనే భారతీయ సంస్కృతిలో ఈ రెండు శ్లోకాలు తెలియనటువంటి వ్యక్తి ఎవడో ఉండడు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ శ్లోకం తెలియనటువంటి వాడు ఎవడో ఉండడు. కనీసం ఒకసారైనా వాడి జీవితంలో విని ఉంటాడు ఈ శ్లోకాన్ని. అందువల్ల ఈ శ్లోకమే మిమ్మల్ని గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. భారతీయ సంస్కృతిలో ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో చెప్తే ఇదంతా చెప్పాను. ఆ గురువు ఏం చేయిస్తాడు మీ చేత? కాలాన్ని సద్వినియోగం చేయిస్తాడు. కాలాన్ని సద్వినియోగం చేయించేటటువంటి ఆ గురువు దగ్గరికి తీసుకెళ్లేది ఈ శ్లోకమే. మరి ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు కదా మాస్టారు, గురుగీత ఎందుకు చదవమంటాం? ఒక సినిమా చూస్తే సినిమా కథలన్నీ అర్థమైపోతాయి కదా మీకు, తెలియవా? మరి ఎందుకు ఇన్ని సినిమాలు చూస్తున్నాం? నిజంగా గురువు మీద మీకు ఆ ప్రేమ ఉంటే ఎంత చదివినా మీకు తృప్తి తీరదు, అంతే కదా? మనకి నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తాయి. ఎన్నిసార్లు చదువుతాం ఉత్తరాలు? ఒకసారి చదివావు కదా, ఎందుకు చదువుతాం అన్నిసార్లు? రాసిన వాడు నీకు ఇష్టమైన వాడు కనుక. అలాగే గురువు మీద మీకు ఇష్టం ఉంటే చాలా సార్లు చదవండి. గురువు మీద ఇష్టం లేకపోతే ఇంకా ఎక్కువసార్లు చదవండి, ఎందుకంటే బంధం ఏర్పడుతుంది, ఇష్టం పెరుగుతుంది. ఇది భారతీయ సంస్కృతి యొక్క పునాది. కానీ పూర్వేషామపి గురువు కాలేన అనవచ్చేద, అతను ఇంకో గురువు ఉన్నాడు, గురువులందరికీ గురువు. ఒక్కసారి ఆ గురువుని పేరుతో ఆర్తిగా పిలిచేద్దాం. ఓ